మాతృదేవో భవ. ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైన, ఒక్క క్షణమే నీవు చిక్కనైనా తల్లి. ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైన, ఒక్క క్షణమే నీవు చిక్కనైనా. ఒక్క క్షణము గోడ ఊపిరాగుట లేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1749వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 449వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 595 నామంలో ఉన్నాం. హృదయస్థాయై నమః. హృదయం అనే దానికి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన నిర్వచనం చెప్పుకుంటాం. హృ హరతి, ద దదాతి, యాతి. ఏ వస్తువు ఈ ప్రపంచంలో మనం పొందినా అది హరణమే. తెచ్చుకున్నదే ఒక రకంగా చెప్పాలంటే దొంగతనం చేసింది. అది మనది కాదు, భగవంతుడిది. అంచేతనే ప్రతీది ఇచ్చేయాలి, దదాతి. అప్పుడే యాతి, ఆ భగవతత్వాన్ని మనం పొందగలుగుతాం. హరతి దదాతి యాతి, హరించి తెచ్చావు కాబట్టి ఇచ్చేయి, అప్పుడే నువ్వు యాతి పొందగలుగుతావు. ఇది హృ ద య అనే మూడు అక్షరాలకి బృహదారణ్యకోపనిషత్తులు శంకరాచార్య స్వామి చేసిన వ్యాఖ్యానం. దాన్ని తత్వవిదానంద స్వామి తెలుగులో అనువాదం చేసి రాశారు. వారి ఊహాశక్తి కూడా కొంత ఇందులో ఉంది, వారికి నమస్కారం. తత్వవిదానంద సరస్వతీ స్వామి రాసినటువంటి వ్యాఖ్యానంతో ఏ పుస్తకం దొరికినా అది ఇంగ్లీషులో కూడా రాస్తారు వారు. ఇంగ్లీషుదేనా తెలుగులో ఉన్న వెంటనే కొని చదవండి. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప మహర్షి. ఇక అంతకంటే ఏం చెప్పలేను నేను. ఆ పుస్తకాలు చదివి ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఈ రెండు కూడా శంకర భాష్యాలు తెలుగులో చక్కగా చదవగలిగామంటే వారి దయ, వారికి బాధాభివందనం నిజంగా. నేను ఏదో సభలో ఓ పుస్తకం మీద మాట్లాడితే ఆయన సంతోషించి వారు ఆ పుస్తకాలు నాకు బహుమతి ఇచ్చారు. ఈ ఉపనిషత్తుల మీద రాసిన వ్యాఖ్యానం ఏదంటే నాకు అంతకంటే ఏం అక్కలేదు, వేరే పారితోషికాలు ఏమి వద్దు, ఇది ఇవ్వండి అన్నాను. సరే, అలవాటు ఒకటి మంచి అలవాటు ఉంది కాబట్టి ఇచ్చిన మరణాన్నించే మొదలుపెట్టాను చదవడం. ఇంక మళ్ళీ దానికి వేరే సమయాలు కేటాయించడం, అమావాస్యలు ఏకాదశులు లేవు, ఇంకా పసుపు బొట్టు అడ్డాలు ఏమైనా కుదరవు, వెంటనే మొదలుపెట్టు. మరణాన్నించే రోజుకొక ఎక్కువ కేటాయించలేదండి, నేను చేసిన ఉపాయం చెబుతున్నా. 15 నిమిషాలు కేటాయించాను రోజుకి. నా సంధ్యావందనం అయ్యాక పొద్దున 15 నిమిషాలు, బృహదారణ్యకోపనిషత్తు 3 సంపుటాలు, చాందోగ్యం 2 సంపుటాలు, అన్నీ అయిపోయినాయి, 1 ఏడాది లోపు అయిపోయినాయి. అసలు మనం సమయం కేటాయించి చదవడం అనే దాంట్లో ఉంటాయి ఆ విషయాలన్నీ. దానికేం పుణ్యాలు ముహూర్తాలు పెట్టడం, చదివితేనేమో 2 గంటలు చదవడం, తలనొప్పి వచ్చేలాగా లేకపోతే మొత్తం మానేయడం 20 రోజులు, అదే పనికిరాదు. అప్పుడు చదివింది కూడా గుర్తుండదు. పుస్తకాలు చదవాలంటే ఖచ్చితంగా ఏకధాటిగా చదవాల్సిన పని లేదు, విసుగొస్తుంది. ఎంత గొప్ప పుస్తకమైనా వస్తుంది. ఏదో 1 అరగంట పోనీ గంట కేటాయించుకుని ఖచ్చితంగా రోజు ఆ సమయంలో ఆ గంట దానికి కేటాయించాలి. పోను ఏ దిక్కుమాలిన ఫోనో వస్తే 2 నిమిషాలు మాట్లాడితే మాట్లాడవు, అది వేరే విషయం. కేటాయించాలి, ఖచ్చితంగా కూర్చోవాలి ఓ చోట, ఒక దీపం దగ్గర లెక్కగా కూర్చోవాలి. అలాగైతే కొన్ని వేల పుస్తకాలు జీవితంలో చదవగలుగుతాం మనం, మంచివి అనుకున్నవి సాధించగలుగుతాం. పుస్తకాన్ని చదవడమే ఏకాంతాన్ని ఆనందంగా ఆస్వాదించే విధానం. అది ఉన్నవాళ్ళు గొప్ప జ్ఞానులు త్వరలో అవుతారు, త్వరలో. ఎవరి ప్రమేయం అక్కల, ఏ గురువులు అక్కర్లేదు, ఏ తీర్థాలు అక్కర్లేదు, వారు మీ అంతటి మీరే గ్రహించగలుగుతారు. మళ్ళీ పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగితే తప్పితే ప్రపంచం బాగుపడదు. ప్రయాణాల్లో ముఖ్యంగా పుస్తకమే చదవాలి. ఫోన్లు మాట్లాడద్దు, ఎవరితోనూ మాట్లాడడం కూడా ఉండకూడదు, తగ్గించేయాలి వీలైనంత వరకు. వారు పలకరిస్తేనే ఊ అంటే ఊ, ఆ అంటే ఆ. మనం ఫోన్ చేయడం అనేది ఉండకూడదు, ఎవరన్నా చేస్తే తప్పదు. ఇంకా అది కూడా కృత్రిమ, కాసేపు చెప్పి క్లుప్తంగా నేను ప్రయాణంలో ఉన్నాను, పక్క వాళ్ళకి ఇబ్బందిని కూడా చెప్పాలి. వాళ్ళు కూడా గ్రహిస్తారు ఆ విషయాన్ని, వీళ్ళు సంతోషిస్తారు. నేను ప్రయాణంలో ఉన్నాను, ఎక్కువ మాట్లాడడం వీలు కదా, పక్క వాళ్ళు ఇబ్బంది పెడతారు, మనం కలిసాక మాట్లాడుకుందాం చెప్పి పెట్టేయాలి. అంతేగాని ఎవరిలో మనతో అస్తమానం ఫోన్లు వస్తూ ఉండడం, మనం మాట్లాడుతూ ఉండడం, ఇదో గొప్ప, ఎంతమందికి నా కళ్ళు అన్ని అస్తమానం ఫోన్లు వస్తాయని తెలుస్తూ ఉండాలి. ఇదే కృత్రిమత్వం మన జీవితాల్లో ప్రవేశించి మనల్ని సాటి ప్రయాణికులను కూడా నాశనం చేసింది. ఒక పుస్తకం చదివితే అంత గొప్పవాడు అవుతాడు మనిషి. అది ఉపయోగపడే పుస్తకం, ఉపయోగపడిన పుస్తకం అనక్కర్లేదు, మంచి పుస్తకాలే వస్తున్నాయి. ఇప్పుడు హృదయానికి వైదికంగా చెప్పిన నిర్వచనం కూడా గొప్పది. ప్రభు హృదయజ్ఞాతు పదే పదే సుఖాని భవంతి అన్నారు. మనం సుఖాలు ఉంటే కానీ మనం ఒప్పుకోకూడదు. భాస్కర్ రాయల వారు చెబుతారు ఈ మాట, హృదయస్థాన చాట ప్రభు హృదయ జ్ఞాతు పదే పదే సుఖాని భవంతి. భగవత్తత్వం ప్రభు హృదయం అంటే అది భగవత్తత్వం తెలుసుకున్న వాడికి ఎప్పుడూ సుఖాలే కలుగుతూ ఉంటాయి, దుఃఖాలు కలగనే కలగవు అనడే. అదే హృదయస్థాయి నమః, హృదయంలో ఉంటుంది అమ్మవారు, హృదయంలో ఉన్నటువంటి లలితాదేవికి నమస్కారం. హృదయంలో ఎందుకు ఉంటుంది ఈ మొత్తం సంపదలన్నీ? హరతి అని తెలుసుకుని వాటిని దాదాతి చేసేసి యాతి పొందగలుగుతాడు. ఇది నా సొంతం అనుకోగానే దీన్ని ఇంకా దాచుకోవడం, మన వాళ్ళకే ఇవ్వడం, ఇంకా వాళ్ళకు కూడా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఏం చేయాలో ఊరికి చెబుతూ ఉండడం, ఈ చేదస్థం అంతా పెరుగుతుంది. ఎలాగో ఈయన చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంకో గొప్పది, హృదయంలో ఉంటుంది అమ్మవారు అన్నారు కదా, భగవంతుడు హృదయంలో అట్టి పెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఉంటాడు? ఆ హృదయంలో అట్టి పెట్టుకుని జపించడం అనేది అసలు ఎంత గొప్పది. దీన్ని మనకి భాగవతంలో ద్వాదశ స్కంధంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెబుతాడు. విద్యాతపః ప్రాణ నిరోధ మైత్రి తీర్థాభిషేక వ్రత దాన జప్యై నా అత్యంత శుద్ధిం లభతే అంతరాత్మ యథా హృదిస్తే భగవత్యనంతే. 11 రకాలు చెప్పి ఊరికే ఆ శ్లోకం అక్కడికి అయిపోతుంది కాబట్టి అంతటితో సరిపెట్టి, ఏమో చాలా చేస్తారయ్యా మనుషులు దైవారాధన పేరు మీద, కానీ ఇవన్నీ భగవంతుని సాక్షాత్కరింపజేస్తాయని చెప్పలేము, ఒక్క పని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందని కృష్ణుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్పాడు. మనం దాని రహస్యాలు తెలియకుండా చేసి వృధా అయిపోయేవి ఏమిటో చెప్పారు. విద్య చాలా పుస్తకాలు చదువుతారు, నేను చదవమని చెప్పాను. ఇప్పుడు కృష్ణుడు పుస్తకాల గురించి చెప్పిన మాట కూడా నేనే చెబుతున్నాను. పుస్తకాలు చదవడం అవసరమే, కానీ ఇంకా అది ఏదో మొత్తం మోక్షానికి దారి తీస్తుంది అనుకోకూడదు. మన మనసును మనం పరిశీలించుకోవాలి, లేకపోతే ఇదంతా పాండిత్య ప్రకర్ష, వేదికల మీద కుప్పించడమే. ఇక వాడిని ఓడించాం, వీడిని ఓడించాం, వాడు తప్పు చెప్పాడు, వీడు ఒప్పు చెప్పాడు, ఇదే లెక్క ఈ చర్చే. దాని నుంచి బయటపడాలి అంటే ఆ విద్య కూడా చేర్చదు. ఈ చర్చలు పాండిత్యాలు గొడవల్లో పడిపోతే అహంకారాలే మిగులుతాయి. తపక తపస్సు కూడా మంచిదే, తపస్సు వల్ల సాధ్యం కాదు. లేదు, యద్ దుష్కరం యద్ దురాపం యద్ దుర్గం యద్ చదుస్సరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. భాగవతం ప్రథమ స్కంధంలోనే చెబుతారు. ఏది అసాధ్యం దుర్లభం అనుకున్నది ఏదైనా ఉంటే అది కూడా సాధించగలిగితే తపస్సు ఒకటేనా. కానీ ఆ తపస్సును కూడా తీసేశాడు కృష్ణుడు, ఎందుకంటే తపస్సులైన వాళ్ళు కూడా క్రోధాలకి లోనైన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా తపస్సు చేసి కూడా తర్వాత వ్యామోహాలకు లోనైన ఉన్నాయి. అంటే తపస్సు కేవలం మనిషిని ఖచ్చితంగా ఉద్ధరిస్తుందని చెప్పడానికి వీల్లేదు. రాక్షసులు కూడా తపస్సులు చేశారు. తపస్సు చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు సత్వగుణంతో, చేసి బయటకు రాగానే పరమక్రూరంగా విజృంభించారు. బ్రహ్మదేవుడు అటు బస్సు ఎక్కాడు, వీళ్ళు ఇప్పుడేమో మొత్తం బండలు చేయడం మొదలుపెట్టారు. ఆయన బస్సు ఎక్కగానే వీళ్ళు బదలగొట్టడం మొదలెట్టారు. మరి ఇంకెందుకు ఆ తపస్సు? అంటే ఇవన్నీ మనకి అటు ఇటుగా ఉపయోగిస్తాయి. ఏమవుతాయి చెప్పలేము. ప్రాణ నిరోధ, కొంతమంది అది బాగా చెబుతున్నారు, ప్రాణాయామం అండి, క్రియాయోగం అండి, అదండి ఊపిరండి, అదండి నిజమే మంచిదే, కానీ కొంతవరకే. అది పూర్తిగా మోక్షం ఇస్తుందని చెప్పరు. అన్నిటికీ మూలం మనస్సే. మనస్సును పరిశీలించుకుని తీరవలసింది ఏ యోగం చేసినా సరే. కేవలం ముక్కుల్లో దారాలు పెట్టడం వలన, ఆ దారాన్ని ఇంకొక ముక్కులోంచి లాగడం వలన మోక్షాలు రావు. మహా అయితే ముక్కు శుద్ధి అవుతుంది. హఠయోగాలు, రాజయోగాలు, రకరకాల యోగాలు, క్రియాయోగాలు, మళ్ళీ ఇందులో సుదర్శన క్రియాయోగాలు, నిదర్శన క్రియాయోగాలు, ఒకటి చెప్పింది ఒకటి చెప్తే బాగుండదు కాబట్టి రకరకాలుగా చెప్పేస్తున్నారు. మొత్తం కొత్త విధానం కనిపెట్టామన్నట్టు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే, మనస్సును బాగు చేస్తే లేదా చెప్పలేము. మనస్సును బాగోవడానికి ఒకే విధానం, వాడి మనస్సును వాడు చూసుకోవలసిందే, ఎవడు చేయలేడా పని. ప్రాణ నిరోధం, ప్రాణాయామం, మైత్రి, రకరకాల సత్సాంగత్యాలు. మరి సత్సాంగత్యం ఉండి మేము 10 మందిమే కలుస్తూ ఉంటామండి, 11 వాడు వచ్చి కలిస్తే ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి. మళ్ళీ ఇక సత్సాంగత్యాలకు మళ్ళీ ఆ పేరు ఈ పేరు పెడుతున్నారు గురువుల పేరు. ఒకటి పేరు పెట్టి సత్సంగం అన్నారంటే అది దుస్సంగం, తప్పితే సత్సంగం కాదు. సత్సంగాలకు ఎప్పుడు పేర్లు పెట్టకూడదు. సత్ అన్న ప్రతిదాన్ని మనం కలుపుకుందుకు సిద్ధపడాలి, చివరికన్నీ వదులుకుందుకు సిద్ధపడాలి. సత్తు కావాలంటే సంఘం వదిలేయాలండి. సత్సంగం ఏంటండి ఆలోచించండి, సత్తు కావాలంటే సంఘం వదిలేయాలి. సంఘం అంటే సంఘం కాదు, సంఘం సాంగత్యం వదిలేయాలి. సత్తు కోసం సంఘం వదిలేయాలంటే మళ్ళీ సత్తుకో సంఘం పెట్టాం మనం చేసే అజ్ఞానం అదే. మనకి వెళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే మనకి ఇంకా తోచకుండా పోతుంది అది లేకపోతే. అందులో ఒకరు నాయకులు నాయకురాళ్ళు అవుతారు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ హీరోలు వాళ్ళ వారి షిప్పులు వాళ్ళ పెద్ద జ్ఞాని, మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆచరించరు. చెప్పడం వరకే ఇవన్నీ. అందుకని ఈ ప్రాణ నీరు మైత్రి, మైత్రి అంటే సత్సంగం, సత్సంగాలు కూడా మనుషుల్ని బాగు చేస్తాయని ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందని చెప్పలేము. విద్యా తప ప్రాణ నిరోధ మైత్రి అంతేకాదు తీర్థ అభిషేక వ్రత దాన జప్యై ఎన్ని తీర్థాలు జరుగు మునగానాం తేలానాం మునగానాం తేలానాం. తువ్వాళ్ళు పాడైపోతే తప్పితే వీడు బాగుపడ్డు. పైగా ఆ తువ్వాలు గొప్పది, ఆ తువ్వాలు గొప్పది. గంగానదిలో ఆ తువ్వాలు ముంచాను నేను, రేవతీ నదిలో ఆ తువ్వాలు ముంచాను, కావేరులో ఈ తువ్వాలు ఆరాధన చేస్తూ ఉంటాడు వీడు. వీడు దుడుచుకున్న తువ్వాలంటే ఇంకోటి దుడుచుకుంటాడు, దానికి మహిమ ఏదో వచ్చింది అంటాడు. ఇక అజ్ఞానానికి పరాకాష్ఠ ఇదంతా. ఇక తువ్వాలు గొప్పదైపోయింది, అసలు దొరకవలసింది మనకు దొరకలేదు. అభిషేక ఇంకా నీటితో అభిషేకం, నీటికంటే పాలు గొప్పవి, పాలు కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే తేనె గొప్పది, అన్నిటికంటే మనస్సు గొప్పదనే విషయం ఈ సన్నాసికి తెలియదు. భౌతిక పదార్థాల్లో ఏవి ఖరీదు అనేవో అవన్నీ గొప్పవంటాడు. నీటికంటే పాలు, పాలు కంటే తేనె, తేనె కంటే నెయ్యి, నెయ్యి కంటే అన్ని ఖరీదు చూసుకోండి మీరు, ఖరీదు ఎక్కువ. మనకేదో ఖరీదు దొరకదు కాబట్టి అది శివుడికి ఇష్టమని మన అజ్ఞానంతో అనుకుంటున్నాం. మనం ఒట్టు నీళ్లు పోయినరా బాబా నాకు ఇవేం వద్దంటే మొత్తం జిడ్డెత్తే పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఆయన మీద పోసేస్తున్నాం. మనం శివలింగాలు పాడైపోయి చెప్పలేక చచ్చిపోతున్నారు పంచారామాల్లో పూజార్లు కూడా. మన అజ్ఞానం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ అభిషేకం వల్ల కూడా నువ్వేం పొందలేమని చెబుతున్నాడు కృష్ణుడు స్వయంగా. ఎందుకంటే ఇది అభిషేక మహత్యం, అది వ్యాపారం అవుతుంది ఖచ్చితంగా. మీకు అభిషేకం పాలు వేరు జరుగుతుందో లేదో గమనించండి. పాలు వేరు, అభిషేకం పాలు వేరు. అభిషేకం పాలు తాగరు, పారబోస్తారు. మంచిది, అన్ని పదార్థాలు అభిషేకానికి మనం వాడడం వల్ల ఆయా వస్తువులు వ్యాపారం పెరిగింది. కానీ మనకేమో చిత్తశుద్ధి కలగల. పరమాత్మ చెప్పింది నిజమా కాదా, అబద్ధం అవుతుందా? వ్రత, వ్రతాలు అంతే. నేను 33 వ్రతాలు చేస్తానని మొక్కుకున్నాను, 30 అయ్యా, ఇంకా 3 చేస్తే ఏమిటది? ఆ టార్గెట్ ఏమిటి? ఏదో గుంజీలు తీస్తానన్నట్టు. 33 చేయకపోతే ఏమిటైంది? 3 చేస్తే ఆపేసాలి, చేయకపోతే ఈ మాట్లాడడం అనేటువంటి వ్రతం ఆపేస్తే ఇప్పుడు అన్నీ చేసినట్టే లెక్క. ఆ లెక్క, ఆ లెక్క, ఆ అంకే దానికోసమే. ఇక్కడ 16 ఫలాలంటే 16, పొరపాటుని ఒక పండు తక్కువైతే మళ్ళీ మొత్తం పోయినట్టే 16 ఏళ్ళు. ఎక్కడ శాస్త్రాలు తెలియదు ఇవన్నీ. మనుషుల్ని గుదిబండలను చేసి కట్టేశాం. మొత్తం ఈ వ్రతాలు పిచ్చులో పడతారు వీళ్ళు. ఇందులో మళ్ళీ రకరకాల అహంకారాలు, తేడాలు, గొడవలు. ఆవిడ చేసింది కానీ పిలవలేదండి, స్వయంగా ఆడపడుచునండి, అబ్బో రాక రకరకాల గొడవలేదు. పిలిస్తే మనకి, పిలవబోతే మనకి. పిలిచేవాళ్ళకి పిలవడంలో సాత్వికత లేదు. మొక్కుబడి పిలుపులు, మొక్కుబడి ప్రయాణాలే అవుతున్నాయి. అంచేది వ్రతాలు అంతే. ప్రతి వ్రతంలోనూ మన లొసుగులు మనం వెతికేస్తాం. ఏదైనా కాస్త అవకాశం ఉంటే పక్కకి లాగేస్తాం దాన్ని. అది కాదు, ఇది కూడా చేయించండి, అక్కడ చేయమన్న దానం చేయం, బంగారం దానం చేయమంటే ఆ బ్రాహ్మణ్ణి పిలవడం, వాడిని మాయ చేసి తమలపాకులు పెట్టి 10 రూపాయలు పెట్టి సువర్ణం వండడం. మరి ఎవడో ఒప్పుకుంటాడండి 10 రూపాయలు సువర్ణం అంటే? మన ఇంట్లో ఆడపిల్లకో కోడలకో మనకో కావాలంటే మొత్తం మొత్తం గంగిరెద్దుకు చేయించినట్టు చేయించుకోవడం. ఇక్కడ మరి అక్కడ దానం ఇచ్చే చోటేమో 10 రూపాయల, చేయించుకున్న చోటేమో 10 కాసులా. మనకి పైగా దీనికి అక్షతది ముహూర్తమా? మంచిది, ఏ వ్రతాలు చేసినా ఆ దానాలు సక్రమంగా చేయమని. అసలు సంపదలు వదిలించడానికే వ్రతాలు పెట్టారు, పెంచుకోవడానికి కాదు. పైగా ఈ అష్టలక్ష్మి వ్రతం చేసాం, మాకు సంపద పెరిగింది. ఎందుకంటే అజ్ఞానం లేదు, పెరుగుతుందని చెప్పలేదు. అక్కడ పెరగాల్సిన అవసరం లేదు, ఎందుకు పెరగాలి? ఉన్నది ఎందుకు చాలదు? తీర్థాభిషేక వ్రత దానం, దానము అంతే. పోను దానం చేద్దాం, దాని గురించి ఎక్కడ మాట్లాడద్దు. పోనీ ఏదో మనం చేసినవి ఏదో కాస్త ఎప్పుడైనా గుర్తొస్తే మనసు బాధగా ఉంటే మనం ఇన్ని ఉపకారాలు కూడా చేసాం అనేది ఓ చోట రాసిపెట్టుకోవచ్చు కావాలంటే ఆ వ్యక్తి వరకు. ఇప్పుడేమో చూసుకోండి, అది కూడా కాస్త ఏదైనా అహంకారం పెంచుతుందంటే టక్కమని చింపోతులు పారేయాలి. ఎందుకంటే మన తర్వాత ఈ దానాలన్నీ ఎవరన్నా వారసులు చూశారంటే వాళ్ళ కోపాలు వస్తాయి. కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఈ దానాలన్నీ కలిపి లెక్క కట్టేసి వాళ్ళకి 10 కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఇక్కడ 10 లక్షల దానానికి వెళ్ళడం వల్ల ఇది కూడా ఇచ్చుంటేనా అని మొదలెడతాడు. పోయిన తండ్రిని తిడతాడు తల్లి నేను. అందుకే ఎక్కడ రాయొద్దు, ఎక్కడ చెప్పొద్దు. ఏదో మన స్ఫూర్తి కోసమో మన సంతృప్తి కోసమో ఏదైనా డైరీ రాసుకుంటే చూసుకోవడం అవతల వదిలేయడం అంతే. ఎప్పటికప్పుడు మనస్పరిశీలన, ఇది చూసుకుంటున్న కొద్దీ నాలో అహంకారం పెరుగుతుందేమో అనవసరంగా చింపేద్దాం, చింపేయాలి. లేదు ఏదో ఒక సంతృప్తి కోసం మిగిలిన మరో దానం చేయడానికి అది సహకరిస్తుందంటే పర్వాలేదు. అది అంత మనస్పరిశీలన వల్లే తేలుతుంది, ఎవరు చెప్పగలిగింది కాదు. తీర్థ అభిషేక వ్రత దాన జప్యై జపం, చెప్పాం, మానసిక జపం వేరు, సగర్భ జపం వేరు, ఉపాంశు జపం వేరు, బహిరంగ జపం వేరు. బహిరంగ జపం ఎన్ని లక్షలు చేసినా ఎలా ఉంటుందో చెప్పలేం, ప్రదర్శనగానే ఉంటుంది. అది పూసల దండలు పెట్టుకుని అరుగుల మీద కూర్చుని చేసే జపాలు. ఉపాంశు జపం చేసామన్న సంతృప్తి మిగులుతుంది, మనస్సు మాత్రం పక్కదారి పెట్టేయచ్చు. మానసిక జపం చాలా నయం వీటన్నిటికంటే, అదే చెప్పబోతున్నాడు భగవంతుడు. అది మనం చేయలేని చాలా కష్టం వదిలేస్తాయి. ఎందుకంటే మనసు నిండా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మాటిమాటికి మనసు పక్కెడుతుంది, మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. సగర్భ జపం ప్రాణాయామంతో జోడించడం, అది కొంత నయం. ఎందుకంటే ఊపిరితో పాటు పెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, శ్వాస మీద ధ్యాస అంటారు. దాంతోపాటే భగవన్ నామాన్ని జపిస్తే కొంత మంచిది. అంచేత బహిరంగ జపం కంటే పెదవులు కదులుతూ మాత్రం చేసే ఉపాంశ జపం, దానికంటే సగర్భ జపం, దానికంటే మానసిక జపం గొప్పది. ఆ చిట్ట చివరి మానసిక జపాన్ని ఇక్కడ చెబుతున్నాడు. నా అత్యంత శుద్ధిం లభతేంతరాత్మా యదా హృదిస్తే భగవత్యనంతే యథా. నువ్వు తీర్థాలు తిరిగినా, వ్రతాలు చేసినా, అభిషేకాలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, సత్సంగాలు ఎన్ని చేసినా నీకు ఏమీ భగవంతుడు సార్ కనిపిస్తున్నాడు ఏదో చెప్పలేమయ్యా. హృదయంలో పెట్టుకుని ధ్యానం చేస్తున్నావా? నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాజ నమో నారాయణాజ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఈ రకమైన ధ్యానాన్ని మనం చేస్తున్నావా మనస్సులో, హృదయంలో? యథా హృదిస్థే భగవతి అనంతే. అనంతుడైనటువంటి భగవంతుణ్ణి మన హృదయంలో పెట్టుకుని నిరంతరం స్మరించడాన్ని మించినటువంటి మోక్ష సాధన లేదు అని 12వ అధ్యాయంలో భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన మాట, భగవంతుడు చెప్పిన మాట కూడా నమ్మకపోతే నమశివాయ. అంత గొప్పది హృదయస్థ అంటే అప్పుడు ఉంటుంది అమ్మవారు హృదయంలో ఖచ్చితంగా. ఇప్పుడు 596 నామ రవిప్రఖ్యాయ నమః. ప్రఖ్య అనే శబ్దానికి నిభ అనర్థం, సమానమైనది అని. అంచేత రవిప్రఖ్య అంటే సూర్యునితో సమానమైన కాంతి కలిగినది. అమ్మవారి కాంతిని అలా అనడానికి వీల్లేదు అసలు. ఉద్యత్ భాను సహస్రాభ అని పూర్వమే చెప్పారు. 1000 మంది సూర్యుల కాంతి కలిపినా లలితాదేవి కాంతికి సరిపోతుందా అంటే అనుమానం అన్నాడు. అలా చెప్పినైనా మళ్ళీ రవిప్రఖ్య అండవేట అంటే ఇక్కడ ఈ రవికి వేరే అర్థం ఉంది. శ్రీచక్రార్చన సంప్రదాయంలో ద్వితీయ కూటాన్ని రవి మండలం అంటారు. త్రికోణాంతర దీపిక దగ్గర ఆ 3 వస్తాయి. తృతీయ కూటాన్ని చంద్రమండలం అంటారు. ద్వితీయ కూటాన్ని రవి మండలం అంటారు. ఏమిటా ద్వితీయ కూటం అంటే? మణిపూరం అనాకతం 2 స్థానాలు కలిపింది ఇది. కంఠాధ కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి అది, అది ద్వితీయ కూటం. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అది ప్రథమ కూటం, ఇది ద్వితీయం. లేదు కింది నుంచి లెక్కపడితే అది ప్రథమ కూటం, అది తృతీయం, ఏదైనా పర్వాలేదు. ఏదైనా మధ్యలో ద్వితీయం అది ఖాయం. మణిపూరం అనాహతం కలిపిన దాన్నే రవిమండలం అంటారు. శ్రీచక్ర సంప్రదాయంలో ఆ తృతీయ కూటానే సూర్యమండలం అంట. సూర్య అన్న రవి అన్న ఒకటే కదా. అందుకే ఇక్కడ రవిప్రఖ్య అంటే సూర్యునితో సమానమైన కాంతి అంటే ఆ లోపల రవిమండలంగా సూర్యమండలంగా చెప్పబడుతున్నటువంటి మణిపూర అనాహత చక్రాలు కలిపినటువంటి స్థానంలో వెలుగుతున్న జ్యోతి నిజానికి సూర్యుడని రవి అని చెప్పబడుతోంది, కానీ అది అమ్మవారి జ్యోతి. ఆ జ్యోతి కాంతిని కనుక్కున్నవాడు ఇక సూర్యుడిని కూడా రక్షపెట్టాడు. ఎందుకంటే అది తనలోనే ఉందని గ్రహిస్తాడు. సయశ్చాయం పురుషే యశ్చా సావాదిత్యే. ఆదిత్యునిలో ఏ కాంతి ఉందో అది నీలో ఉందయ్యా అని చెబుతోంది వేదం. ఎంత అద్భుతమైన విషయం అండి అది, మనలో ఉందని చెప్పడం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నా శరీరం ఎంత గొప్పదా అనిపిస్తుంది వెంటనే. ఎంత పిచ్చాడిని, ఎంతకాలం వృధా చేసేసాను. అథవా మిడుగురు పురుగుల్ని మహా అయితే చందమామను పట్టుకు వెళ్ళడం కానీ చందమామ కాంతికి కూడా కారణమైనటువంటి సూర్యుడిని పట్టుకోలేకపోయామే అని అనుకుంటాడు వెంటనే. దాన్నే భామిని విలాసంలో జగన్నాథ పండితురాయుడు చాలా చమత్కారంగా చెబుతాడు. ఆయన పండితుడు కాబట్టి ఆయన ఎదుర్కొన్న స్పర్ధలను బట్టి ఆ రకంగా చెప్పాడు ఆయన. కానీ అది కూడా ఉపయోగిస్తుంది, ముందు సరదాగా ఉంటుంది. కద్యోతే ద్యోతతే రాత్రౌ యావన్నోదేతి చంద్రమాహ ఉదితే తు సహస్రాంశౌ నఖద్యోతో న చంద్రమాహ అని స్పష్టంగా చెబుతాడు భామిని విలాసం. ఆయన పండితుడుగా చాలా ఈర్ష్యాసూయులు ఎదుర్కొన్నాడు. ఎక్కడో అమలాపురం దగ్గర ముంగండ గ్రహాల నుంచి ఢిల్లీ వెళ్ళాడు. షాజహాన్ ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్ భాష నేర్చుకున్నాడు, సంస్కృతం వాళ్ళకి నేర్పాడు. తెలుగు ఎవరికైనా నేర్పడలేదు అనుమానం, అది అనుమానం లేకపోగా ఈయన కూడా తెలుగులో ఒక ముక్క రాయలేదు. నా బాధ అది. సంస్కృతంలో అఖండమైనటువంటి గ్రంథాలు రాసిన మహానుభావులు ముగ్గురు తెలుగులో ఒక ముక్క రాయలేదు. వీళ్ళు ముగ్గురు తెలుగు వాళ్ళే. పైగా ముగ్గురు తెలుగునాట మూడు ప్రత్యేక ప్రాంతాలకు చెందినవారు. అది కూడా ఏమిటో ఓ సంకల్పంలో జరిగింది. వాళ్ళ పేర్లు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర్లు, విద్యానాథుడు, జగన్నాథుడు, మలినాథుడు. విద్యానాథుడు అంటే కాకతీయ ప్రతాపరుద్రుడు ఆస్థానంలో ఉండే విద్యానాథుడు. ప్రతాపరుద్రే యశోభూషణం అవి రాశాడు, అలంకార శాస్త్రం. ఆయన అన్ని సంస్కృతంలోనూ రాశాడు. వరంగల్ తెలంగాణ ప్రాంతం. జగన్నాథ పండితరాయలు అమలాపురం కోస్తా ప్రాంతం. మల్లినాథుడు కరీంనగర్ ప్రాంతం. మూడు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళు ముగ్గురు సంస్కృతంలో అఖండమైన కృషి. మల్లినాథుడు కాళిదాస కావ్యాలని వ్యాఖ్యానాలు ఆయన. అలంకార శాస్త్రాలన్నీ ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్ర కాలంలో ఉండి విద్యానాథుడు ప్రతాపరుద్రే ఉంటారు. మంచి కావ్యాలు భావనీ విలాసం లాంటివి ఇక్కడ సరే చాటుపద్యాలు కొన్ని వేలు. జగన్నాథుడు వీళ్ళ పేర్లు విద్యానాథుడు బ్రహ్మ, జగన్నాథుడు అంటే విష్ణువు, మల్లినాథుడు అంటే శివుడు. అంత విచిత్రంగా పుట్టారు తెలుగునాట. వీళ్ళు ముగ్గురు విషయంలో నాకు కించిత్ అంత బాధ ఏమిటంటే ఇంత మహానుభావులు తెలుగులో ఒక కావ్యం రాయలేదు, రాసి ఉంటే బాగుండేది అని సహజం. కొనండి, ఇతర దేశాల్లో ప్రఖ్యాతి గంచారు, మనవాళ్ళు మనవాళ్ళే, దానికి ఉంది. ఆ జగన్నాథుడు ఏమంటున్నాడంటే, ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన కొత్తగా ఆ షాజహాన్ ఆస్థానంలో చేరి ఆయన రాజాశ్రయాన్ని పొంది ఆ ప్రతిభ కారణంగా పొందాడు కదా, అది సహించలేకపోయాడు. సహజంగా లోకంలో జరిగే గొడవ ఇది. ఏదో ఒక ఆస్థానంలోనో ఒక అధికారి దగ్గర ఒక ప్రభుత్వంలోనో కొంతమంది కూరుకుపోతారు అక్కడ రకరకాల కారణాల వల్ల. ఆ రాజుకి ఆ అధికారికి కూడా నిరంతరం వీళ్ళ మాటలే వింటూ ఉండడం వల్ల ఇంతకంటే పండితుడు ఎవడో ఉన్నాడని అనిపించదు. ఎప్పుడు ఆయనకి ఎక్కడో సభలో ఉన్నప్పుడో లేదా సంగీత కచేరీలో ఉన్నప్పుడో గొప్పతనం ఏదో బయటపడుతుంది. ఆయన్ని పిలుస్తాడు, చాలా సహృదయంతో పిలుస్తాడు, మీరు మా ఆస్థానానికి రావాలని. అసలు ఆ పిలిపే వీళ్ళకి నచ్చదు, అమ్మ బాబోయ్ మన రాజుగారు ఆయన వల్ల పడిపోయాడు. తిరుపతి వెంకట కవులు సహా అందరూ ఎదుర్కొన్నారు ఇబ్బంది, పిఠాపురం రాజుగారు సహా అందరూ ఎదుర్కొన్నారు. అటువంటప్పుడు సహజంగానే దానికి ముగింపు పలకాలంటే ఇగో ఈ శ్లోకం ద్వారా పలకాలి. ఎలా పలికాడో ఆ స్పర్ధకి అర్థం 23.5 గంటల్లో మనం చెప్పుకుందాం. అంతవరకు జగన్నాథ పండితురాయలు కూడా మాట్లాడే గ్రంథాలు రాయడానికి ఇబ్బంది పడిన తెలుగులో మనం మాట్లాడదాం.